जय राधा माधव कुंज बिहारी
जय राधा
गोपी जन वल्लभ गिरिवर धारी
गोपी जन वल्लभ गिरिवर धारी
यशोदा जन रंजन जमुन तीरा वन
चारी
जय राधा माधव कुंज बिहारी
जय
श्रीमद् भागवतम भगवद्गीत की श्रील प्रभुपाद की ओम नमो भगवते वासुदेवाय
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 श्रीमद् भगवद्गीत यदा तदम आरव अध्यायम श्लोकं संख्य 4 यदा हि न इन्द्रियार्थेषु कर्मसु न अनुषज्यते सर्वसंकल्पसन्यासी योगारूढः तदा उच्यते यदा हि नेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्यते सर्वसंकल्पसन्यासी योगारूढस्तदोच्यते यदा हि नेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्यते सर्वसंकल्पसन्यासी योगारूढस्तदोच्यते यदा हि नेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्यते सर्वसंकल्पसन्यासी योगारूढस्तदोच्यते यदा ఎప్పుడు హి నిశ్చయముగా నా లేదు ఇంద్రియార్థేషు ఇంద్రియతృప్తియందును కర్మసు కామ్యకర్మలయందును నా అనుషజ్జతే నిమగ్నుడు కాడో సర్వసంకల్ప సన్యాసి సర్వభౌతిక కోరికలను విడిచినవాడు యోగారూఢ యోగమునందు ఉన్నతిని పొందినవాడు తదా అప్పుడు ఉచ్యతే చెప్పబడును. తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి ఎస్సి భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం విషయ కోరికలన్నింటినీ విడిచి ఇంద్రియ ప్రీతి కొరకు వర్తించుట గాని కామ్యకర్మల యందు నియుక్తుడగుట గాని చేయని మనుజుడు యోగారూఢుడని చెప్పబడును. భాష్యం మనుజుడు శ్రీకృష్ణ భగవాను దివ్యమైన ప్రేమయుక్త సేవ యందు సంపూర్ణముగా నియుక్తుడైనప్పుడు తన ఎందే ఆనందమును అనుభవించును కావున ఇంద్రియ భోగమునందు కాని కామ్యకర్మలందు కాని ఎన్నడును రతుడు కాడు. కర్మ చేయక ఎవరునూ ఉండలేనందున అట్లు కృష్ణ భక్తి పరాయణుడు కానిచో మనుజుడు ఇంద్రియ భోగరతుడు కావలసి వచ్చును. కృష్ణ భక్తి భావన లేనప్పుడు ప్రతి ఒక్కరూ తన కొరకు గాని లేదా తన వారి కొరకు గాని సంబంధించిన స్వార్థపూరిత కర్మలయందు పాల్గొనుచుందురు. కానీ కృష్ణ భక్తి పరాయణుడు మాత్రం ప్రతిదీ శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే వనరించుచు ఇంద్రియ భోగము నుండి పూర్ణముగా దూరుడై ఉండు. అట్టి అనుభవము లేనివాడు యోగమను నిచ్చెన యొక్క చివరి మెట్టును చేరుటకు ముందు యాంత్రికమైన విధానము ద్వారా విషయ వాంఛల నుండి బయటపడుటకు యత్నించవలసి ఉండును. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది 6వ అధ్యాయం, ధ్యానయోగం. ఇందులో మొదట్లో కృష్ణుడు అసలు యోగాలు ఎన్ని ఉన్నాయి, దీని ముందల శ్లోకం, ఈ 2 శ్లోకాల్లో, 3, 4 శ్లోకాల్లో ఎన్ని రకాల యోగాలు ఉన్నాయి, వాటిలో అంత్యమైనది చివరిది ఏది అనేది చెప్తున్నాడు ఇక్కడ. యోగారూఢుడు అంటే పూర్తిగా, యోగారూఢుడు అంటే ఆరూఢం అంటే ఎక్కడం. యోగం అనేది ఒక నిచ్చెనలాగా మనం అనుకున్నట్లయితే అందులో కూడా స్థాయిలు ఉన్నాయి, ఒక్కొక్క యోగానికి ఒక్కొక్క స్థాయి ఉందన్నమాట. అలా అనుకున్నట్లయితే పూర్తిగా చివరి మెట్టి ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు ఎవరు యోగారుడు, ఇవన్నీ కూడా ఇంద్రియ ప్రీతిని వదిలేసి ఇంకా కామ్యకర్మలందు కూడా అనురక్తుడు కాకుండా ఎవరైతే ఎప్పుడు నిరంతరం కృష్ణుని ఆనందం గురించి సేవ చేస్తూ ఉంటారో వాళ్ళు భక్తి యోగులు అంటారు వాళ్ళని. వాళ్ళు చివరి మెట్టి మీద ఉన్నట్లు అన్నమాట, యోగ అనే నిచ్చెన మీద. యోగా నిచ్చెన అనేది కానీ మనం యోగా అనేది ఒక నిచ్చెన అనుకుంటే మొదటిది ఏమిటంటే దీంట్లో జ్ఞానయోగం, జ్ఞానం అంటే నేను ఆత్మని, పరమాత్మ, భగవంతుడు, ఈ సృష్టి ఎలా ఉంది, ముఖ్యంగా జ్ఞానయోగంలో ఆత్మ గురించి తెలుసుకుంటారు, అది మొదటి మెట్ అనమాట. దీనికంటే ముందల నిజానికి చెప్పాలంటే జీవులందరూ కూడా మొట్టమొదట జంతువుల స్థాయిలో లేదా ఇంకా అన్ని నీటిలో ఉండే జంతువుల స్థాయిలో ఆ జీవులు అలా ఉంటాయి. అన్నిటికంటే అధమమైన జీవులు, వాటికి ఎక్కువ జ్ఞానం ఉండదన్నమాట. తర్వాత వాళ్ళు క్రమంగా జంతువులు, పక్షులు, అలాగా చివరికి మనుషులు అవుతారు. ఆ మనుషుల్లో అందరికీ జ్ఞానం ఉండదు, కొంతమంది జంతువుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు, కొంతమంది సంస్కృతి కలిగిన వ్యక్తుల్లాగా అంటే నీతి న్యాయం ఇలాగా, వాళ్ళకి కూడా ఇంకా జ్ఞానం రాలేదు, ఆత్మజ్ఞానం ఉండదు వాళ్ళకి. నీతి న్యాయం సంఘంలో ఒక నియమ నిబంధనలతో ఉంటారు చూడండి, అంటే జంతువులు పక్షులు ఇలాగ ఇలా అభివృద్ధి చెందుకుంటూ వచ్చి ఆత్మ చేతనం అనేది వికసిస్తుంది అన్నమాట ఒక సంస్కృతి గల వ్యక్తిగా. అప్పుడు అతనికి ఒక జ్ఞానం, జ్ఞానం పొందినప్పుడు అందరూ జ్ఞానయోగులు అవుతారంటే అందరూ మళ్ళీ యోగం చేయరు, సాధన చేయరు అన్నమాట. అందులో కొందరు జ్ఞానయోగులుగా అంటే మొదటి మెట్టెక్కుతారు. దానికంటే ముందల ఇంకా వాళ్ళు అనేక రకాల కామ్యకర్మల్లో ఉంటారు. కామ్యకర్మలు, నేను ఇది చేస్తే నాకు ఇది వస్తుంది, నాకు ఇది చేస్తే అది వస్తుంది, అందులో నిమగ్నం ఉంటారు. దాని తర్వాత వచ్చేది ఈ జ్ఞానయోగం, అంటే నేను ఆత్మని, వీటన్నిటితో నాకు సంబంధం లేదు, దీని నుంచి బయటపడడం ఎలాగ, వాళ్ళు ముక్తి గురించి ముక్తిని ఆశిస్తూ ఉంటారు ఈ జ్ఞానయోగులు. వీళ్ళు ఈ జ్ఞానం తెలుసుకున్న తర్వాత వాళ్ళు ధ్యానంలో నిమగ్నం అవుతారు, వాళ్ళనే ధ్యానయోగులు అంటారు. మొదటిది జ్ఞానయోగం, దానికంటే మొదటిది ఇంకా చెప్పాలంటే కర్మయోగం. అంటే యోగం కూడా చేయరు వాళ్ళు, కర్మ చేస్తూ ఉంటారు, కర్మలు అంటారు వాళ్ళు. తర్వాత వాళ్ళు కర్మయోగం చేయొచ్చు, తర్వాత ఆ కర్మను కూడా వదిలేసి వాళ్ళు కర్మయోగాన్ని వదిలేసి జ్ఞానానికి వస్తారు. కర్మ చేసేటప్పుడు వాళ్ళు జ్ఞానం గురించి ఆలోచించరు, ఇది చేస్తే ఇది వస్తుంది, ఇది చేస్తే ఇది వస్తుంది, ఇంద్రియ భోగం గురించి, శరీరం గురించి ఆలోచిస్తారు ఈ కర్మయోగులు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, తర్వాత వాళ్ళు జ్ఞానాన్ని పొందుతారు, ఓహో వీటన్నిటితో నాకు సంబంధం లేదు, నేను ఆత్మని, ఆత్మ ఎప్పుడు శాశ్వతంగా ఆనందంగా ఉండగలదు, వీటన్నిటి ఇవన్నీ లేకుండా అని జ్ఞానం పొందుతారు. అంతేకాకుండా ఆ జ్ఞానాన్ని పొంది ధ్యానంలో నిమగ్నం అవుతారు మొదట జ్ఞానయోగులు. తర్వాత వాళ్ళు ధ్యానం ఎప్పుడైతే చేసి అష్టాంగయోగ సిద్ధుల్ని ప్రాప్తించి పోవాలని కోరుకుంటారు, లేదా ధ్యానయోగం చేసి ముక్తిని కూడా కోరుకోవచ్చు. ఈ నిచ్చెనలో ఒకదాని తర్వాత ఒకటి ధ్యానయోగులు అనమాట. దాని తర్వాత చివరిగా ఈ ధ్యానంలో ధ్యానం చేసి అదృష్టవంతులైన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ హృదయంలో భగవంతుడిని దర్శిస్తూ భగవంతుడి పట్ల ఆకర్షితులైన వాళ్ళు, లేదా భగవంతుడి యొక్క లీలల పట్ల ఆకర్షితులైన వాళ్ళు ఏమవుతారు, భక్తి యోగులుగా మారుతారు. అంటే కృష్ణుడి యొక్క సేవ చేయడం మొదలు పెడతారు. ఈ విధంగా ఎవరైతే చివరికి కృష్ణుడి యొక్క ఆనందం గురించి సేవ చేయడం ఎవరైతే మొదలు పెడతారో వాళ్ళని ఏమంటారు? ఏ యోగులు అంటారు వాళ్ళని? భక్తి యోగులు అంటారు. మనం ఇప్పటివరకు కర్మయోగులు, జ్ఞానయోగులు, ధ్యాన యోగులు, తర్వాత భక్తి యోగులు అన్నమాట. ఇది చివరిది. చాలామంది చెప్తారు జ్ఞానయోగమే ముఖ్యం, కర్మ చేయడమే ముఖ్యం, కానీ ఇక్కడ కృష్ణుడు స్పష్టంగా చెప్తున్నాడు ఎవరైతే అన్నీ వదిలేసి కేవలం కృష్ణుడి గురించే, కృష్ణుడు ఆనందం గురించి ఎవరైతే పనిచేస్తారో వాళ్ళనే యోగారూఢుడు అని చెప్తున్నారు. విషయ కోరికలన్నింటినీ విడిచి ఇంకా అలాంటి కర్మయోగం అనేది దానికి మాట తావే లేదు. కర్మ అంటే మనం ఏదో పనిచేసి దేన్నో ఆశించడం అనమాట కర్మ అంటే. ఇంకా ఏమంటున్నారు? కామ్య కర్మలందు నియుక్తి అవ్వకుండా, కామ్యకర్మలంటే శాస్త్రం ఇచ్చిన దాన్ని చేసి దాని నుంచి ఏదో ఫలితాన్ని ఆశించడం, వాటిలో కూడా నియుక్తుడు కాకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళని యోగారూఢులు అంటున్నారు. ఈ రెండూ చేయకుండా ఎవరు ఉండలేరు అంటే ఏదో కోరిక లేకుండా. అదేవిధంగా విషయాలు అంటే మనకి మనం ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉండడం జీవి యొక్క సహజమైన లక్ష్యం. ఎవరినైనా మీరు చూపించగలరా చిన్నప్పటి నుంచి మరణించే వరకు ఏ పని చేయకుండా మరణించిన వాళ్ళు? ఎందుకని? ఎందుకంటే జీవి యొక్క సహజమైన లక్ష్యం ఏదో ఒకటి చేస్తూ ఉండడం, కాబట్టి ఏ కర్మ లేకుండా ఉండడం అనేది జరగదు ఎప్పటికి కూడా. కాబట్టి ఎవరు కూడా మనం చూడలేము ఏది ఏదో కార్యంలో నిమగ్నం అవ్వకుండా ఉండడం. మరి ఏ కార్యం చేస్తే నిజంగా అతను ఆనందంగా ఉండగలరు? ఏ కార్యం చేస్తే? కృష్ణ సంబంధమైనవి, కృష్ణుడి యొక్క ఆనందాన్ని, కృష్ణుడికి ఆనందాన్ని ఇచ్చేవి చేస్తే మనం దుఃఖం ఎదురుగాదు, ఎదురవ్వదు, లేదంటే దుఃఖం అనుభవించాలి. ఎప్పుడైతే జీవి కృష్ణ సంబంధమైన, కృష్ణుడు ఆనందం కోసం కార్యంలో నిమగ్నం అవుతాడో అటువంటి కార్యాల్లో, అప్పుడు ఆ జీవికి ఏమొస్తుంది? ఆనందం వస్తుంది. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, మనుజుడు శ్రీకృష్ణ భగవాను దివ్యమైన ప్రేమయుక్త సేవయందు సంపూర్ణముగా నియుక్తుడైనప్పుడు తనయందే ఆనందమును అనుభవించును కావున ఇంద్రియ భోగమునందు గాని అంటే విషయాల పట్ల కామ్యకర్మలందరు గాని ఎన్నడు రతుడు గాడు. ఇది చాలా ముఖ్యం అర్థం చేసుకోవడం. ఎందుకని? భక్తులు ఇంద్రియ భోగమైన విషయాలు, రకరకాల ఫెస్టివల్, రకరకాల పండుగలు, వివాహాలు, రకరకాలుగా వేడుకలు అంటే మన గురించి భౌతికమైనవి చేసుకుంటూ ఉంటారు సామాన్యమైన జనులు. భక్తులు వాటి పట్ల ఆకర్షితులు గారు. అదేవిధంగా ఎందుకని వాళ్ళు ఆకర్షితులు గారు? వాళ్ళలో వాళ్ళకి ఆనందం వస్తుంది. ఎందువలన? వాళ్ళు ఎప్పుడైతే కృష్ణుడికి సేవ చేయడం మొదలు పెడతారో ఆ సేవలోనే ఆనందం ఉంది. అందుకని ఇతర విషయాలు, ఇతరుల నుండి వాళ్ళు ఆనందం పొందుదామని ఆశించారు అనమాట ఎప్పుడు కూడా. ఇక్కడ అది ఆ సేవలో ఏదైతే సేవ ఉందో కృష్ణుడికి సేవ చేయడం, అది తనలోనే ఉందని ఎందుకు చెప్తున్నారంటే తనలోనే ప్రతి ఒక్కళ్ళ హృదయంలో కూడా కృష్ణుడు ఉన్నాడు. కాబట్టి వాళ్ళు వాళ్ళే ఆనందం ఎందుకు పొందుతారు? కృష్ణుడు ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు, కాబట్టి అతను చేసే సేవ అంతా ఎవరి కోసం? కృష్ణుడి కోసం. కృష్ణుడు ప్రతి ఒక్క జీవి హృదయంలో ఉన్నాడు, కానీ భక్తుడు అది చూడగలడో అభక్తులు చూడలేరు. కాబట్టి వాళ్ళు శరీరమే తానుగా భావించి ఇంద్రియ భోగం, మనస్సుని, బుద్ధిని, అహంకారాన్ని, ఈ శరీరాన్ని తృప్తిపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకా ఏంటి? కామ్యకర్మలందులు అంటే నాకేదో ఒక మంచి భార్యో, లేదా ఉద్యోగమో, లేదా ధనమో, లేదా మంచి పేరో, ప్రఖ్యాత, ఇవన్నీ కామ్యకర్మలు ఉన్నాయి. ఇవి రావడం కోసం, మంచి భార్య రావడం కోసం ఏదో వ్రతం చేస్తారు. ధనం రావడం కోసం ఏదో కుబేరుడినో, ఇంకొకళ్ళనో, లక్ష్మీదేవి వ్రతమో ఏదో చేస్తారు. భార్య రావడం కోసం శివుడిని పూజించడం, లేదా పార్వతిని పూజించడం వ్రతం చేస్తుంటారు. అదేవిధంగా ధనం, పేరు ప్రఖ్యాతులు రావడం కోసం ఇంకేదో వ్రతం, ఇంకేదో, ఇవన్నీ కామ్యకర్మలు అన్నమాట. ఏదో మంచి పని, పుణ్యకార్యం ఇవన్నీ చేస్తుంటారు. భక్తులు అవన్నీ చేయరు. ఎందుకని? వాళ్ళు కూడా చేస్తారు కార్యం, కానీ వాళ్ళు చేసే కార్యం ఏంటి? కృష్ణుడి యొక్క సేవ. బయట వాళ్ళు చేసే కార్యం వాళ్ళ యొక్క ఇంద్రియ భోగం కోసం, వాళ్ళ కోరికలు తీర్చుకోవడం కోసం ఏదో ఒకటి చేస్తున్నారు. ఇక్కడ భక్తులు సంతృప్తిని పొందుతున్నారు, ఆనందం పొందుతున్నారు, బయట నుంచి ఏమి ఆశించడం లేదు. కానీ అభక్తులు, భక్తులు కాని వాళ్ళు ఎప్పుడు కూడా ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలని ఆందోళనకు గురవడం, భ్రాంతికి, భయానికి, అది వస్తుందో లేదో అని రకరకాలుగా బాధల్ని, కష్టాలని అనుభవిస్తూ ఉంటారు. అందువలన శుద్ధ భక్తుడైన వాడు, అందుకే ఇక్కడ చెప్తున్నారు, మనుజుడు శ్రీకృష్ణ భగవాను దివ్యమైన ప్రేమయుక్త సేవ యందు సంపూర్ణముగా. ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే కేవలం సేవ చేస్తే సరిపోదు. మనం అందరం కూడా సేవ చేస్తూ ఉండొచ్చు, రోజులో ఒక గంట లేదా రెండు గంటలో, మూడు గంటలో, నాలుగు గంటలో, కానీ ఏవెందు సంపూర్ణముగా నియుక్తుడైనప్పుడు పూర్తిగా నియుక్తుడవ్వాలి. మరి ఇప్పుడే మనం సంపూర్ణంగా నియుక్తుడు అవ్వగలమా? ఉదాహరణకి ఎవరైతే వివాహం చేసుకుని ఉన్నారో గృహస్థులుగా, అవ్వలేరు. ఎందుకని కొన్ని బాధ్యతలు ఉన్నాయి. కానీ మనం ఏం చేయాలి, అవ్వలేమని వదిలేయకూడదు. ఇప్పటి నుంచి మనం దాన్ని సాధన అనేది చేస్తూ ఉండాలి. ప్రతిరోజు జపం చేయడం, ప్రతిరోజు ఎంతో కొంత సమయం దానికి వెచ్చిస్తూ ఆ విధంగా మనం వానప్రస్థులుగా, అంటే మన బాధ్యతలు ఎప్పుడైతే తీరిపోతాయో అప్పుడు పూర్తి సమయాన్ని దీనికి ఇవ్వాలి. అంతేగాని అంటే మన 50 ఏళ్ళు వయసు దాటిన తర్వాత, మన సంతానానికి వివాహం అయిపోయిన తర్వాత కూడా ఇంకా సంతానం యొక్క సంతానం, వాళ్ల సంతానం, వాళ్ల బాగోగుల గురించి ఆలోచిస్తూ ఉండేవాడు ఎప్పుడు కూడా యోగారూఢుడు అవ్వలేడు. అంటే యోగంలో పరిపూర్ణత సాధించలేడు, భక్తి యోగి అవ్వలేడు. అంటే ఒక సమయం వచ్చినప్పుడు తన బాధ్యతలు నిర్వర్తించిన తర్వాత పూర్తి సమయాన్ని కేటాయించాలి. అది ఎప్పుడైనా చేయొచ్చు, బాధ్యతలు ఉన్నప్పుడు కూడా చేయొచ్చు, కొంచెం కష్టం బాధ్యతలు ఉన్నప్పుడు చేయడం. అందువల్లనే బాధ్యతలు త్వరగా ముగించుకొని కృష్ణుడికి, భగవంతుడికి కేటాయించడం కోసం, భగవంతుడి సేవకి పూర్తి సమయాన్ని కూడా కేటాయించడానికి ఎప్పుడు కూడా మనం ఆలోచిస్తూ ఉండాలి. అలాగే ఆ సమయం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉండాలి. ఒకవేళ ఇప్పుడు ఉన్న సమయాన్ని కూడా మనం ఆ విధంగానే ఉపయోగించాలి. అంతేగాని ఎప్పుడు కూడా వృధా చేయకూడదు. ఎవరైతే శుద్ధ భక్తులు అవ్వాలనుకుంటారో వాళ్ళు ఈ రెండు చేయకూడదు. ఒకటి ఏంటి, ఇంద్రియ భోగం నందు కానీ కోరిక, ఇంద్రియ భోగం చేయాలని కోరిక ఉండదు. అదేవిధంగా కామ్యకర్మలు, అంటే నేను ఏదో ఒక పని చేస్తే దానికి ఫలంగా ఏదో ఒకటి నాకు భగవంతుడు ఇవ్వాలి, లేదా వేదాలను అనుసరిస్తే నాకు ఏదో ఒకటి వస్తుంది అనే ఈ రెండింటి పట్ల కూడా ఆసక్తుడై ఉండడు. ఒకవేళ ఆసక్తి ఉన్నా ఆ ఆసక్తిని నుంచి బయటపడాలి, ఆసక్తిని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆసక్తి బదులు ఇంకొక ఆసక్తి ఉండాలి. ఏమిటి, ఏ విధంగా నేను కృష్ణుని ఆనందపరచగలను, ఏ విధంగా నేను ఇంకా ఎక్కువ కృష్ణుడి సేవ చేయగలను, ఏ విధంగా కృష్ణుడి నామాన్ని చేయగలను. మనకి కోరికలు అనేవి లేకుండా ఉండవు. ఎప్పుడు శుద్ధ భక్తుడి కోరికలు ఉన్నాయి, ఏమిటి, ఎక్కువ నామం ఎలా చేయాలి, ఎలా ఎక్కువ ప్రచారం చేయాలి, కృష్ణుడి భక్తుల్ని ఎక్కువ మందిని తయారు చేయడం ఎలాగా, ఇది ఆలోచిస్తూ ఉంటాడు భక్తుడు. అదే అభక్తుడు ఏ విధంగా నేను మా బంధువులతో సంతోషంగా వాళ్ళకి మంచి బహుమతులు ఎలా ఇవ్వాలి. అందుకే ఇక్కడ చెప్తున్నారన్నమాట, కర్మ చేయక ఎవరినూ ఉండలేనందున ఇట్లు కృష్ణ భక్తి పరాయుడు కానిచో మనుజుడు ఇంద్రియ భోగవరతుడు కావాల్సి వచ్చింది. ఇలా కృష్ణ భక్తి కానీ చేయకపోతే, అంటే కృష్ణుడి యొక్క ఇంద్రియ భోగం గురించి మనం ఆలోచిస్తున్నాం, ఎవరు కృష్ణుడు భక్తులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆలోచిస్తారు. కానీ మనం, అంటే మనం భక్తులం కాదు కాబట్టి మనం ఏం ఆలోచిస్తాం, మన ఇంద్రియ భోగం గురించి. మనం ఏమనుకుంటున్నాం, నేను ఈ శరీరాన్ని అనుకుంటున్నాం కాబట్టి నేను ఈ శరీరాన్ని, ఈమె నా భార్య లేదా నా భర్త, నా సంతానం, నా ఊరు, నా ప్రజలు, నా బంధువులు, నా మిత్రులు, కాబట్టి నేనేం చేస్తాను, నా ఆనందం గురించి, నా బంధువులు, నా భార్య, బిడ్డల ఆనందం గురించి ఎప్పుడు కూడా ప్రయత్నం అనేది చేస్తూనే ఉంటాను. అలా చేయకుండా ఉంటామా, లేదు, చేస్తూనే ఉంటాం. అది చేయకపోతే కృష్ణ భక్తి చేస్తాం, కృష్ణుడి ఆనందం గురించి మనం సేవ చేస్తూ ఉంటాం. ఈ సేవ ఎప్పుడైతే చేయమో వాళ్ళు తప్పకుండా ఇంద్రియ భోగం చేయవలసిందే. అందుకే ఇంద్రియ భోగరతుడు కావలసి వచ్చును. కృష్ణ భక్తి భావన లేనప్పుడు ప్రతి ఒక్కరూ తన కొరకు గాని లేదా తన వారి కొరకు గాని సంబంధించిన స్వార్థపూరిత కర్మల యందు పాల్గొనుచుందురు. అది అంటే కృష్ణ భక్తి లేనప్పుడు తన గురించి కానీ, తన వారు అంటే బంధువులు, స్నేహితులు, మిత్రులు, తన ఊరి వాళ్ళు, వీళ్ళ గురించి ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆ జీవి. ఆ జీవి అలా చేస్తూ ఉంటుంది. ఇది అన్నిట్లో కూడా ఉంది, జంతువుల్లో కూడా ఉంది ఈ ప్రవృత్తి. లేదా చూడొచ్చు మన కుక్క ఏం చేస్తుంది, కుక్క లేదా పిల్లి తన గురించి ఆహారం తెచ్చుకోండి, లేదంటే పిల్లల గురించి, కాకి కూడా అంతే. ఇవన్నీ జంతువుల్లో కూడా ఉన్నాయి, మనలో కూడా ఉన్నాయి. మరి ఏంటి మనకి విశేషం మనిషి జన్మలో అంటే, ఈ రెండింటి నుంచి కూడా దూరం అయ్యి కృష్ణుడి సేవ మాత్రమే చేయగల స్థితి, చేయగల అవకాశం అనేది ఈ మనిషి జన్మలో ఉంది, వేరే ఈ జన్మలో కూడా లేదన్నమాట. కాబట్టి చాలా మంది బయట అంటుంటారు, ఏంటి కోరికలు లేని స్థితిలోకి వెళ్ళిపోవాలి మనం. కోరికలు ఉండకుండా ఉండేది ఎవరికి, కోరికలు లేకుండా ఉండేది ఎవరు, రాళ్ళు, పదార్థం, రకరకాల భౌతికమైన పదార్థాలు, ఫ్యాన్కో, కుర్చీకో, తలుపుకో, లేదా ఒక ఇంటికో కోరికలు ఉండవు, రాళ్ళు కోరికలు ఉండవు, వీటికుంటే కోరికలు ఉండవు. కానీ జీవుడికి కోరికలు ఉంటాయి. కాబట్టి మనం ఇప్పుడు కోరికలు లేని స్థితిలోకి వెళ్ళలేము. కానీ ఏం చేయాలి, కోరికని శుద్ధి చేసుకోవాలి. ఇప్పుడు అశుద్ధమైన కోరికలు అంటే ఏంటి, నేను ఆనందంగా ఉండాలి, మా వాళ్ళు ఆనందంగా ఉండాలనుకోవడం అశుద్ధమైన కోరిక. మరి స్వచ్ఛమైన శుద్ధమైన కోరిక ఏంటి, ఎప్పుడు కూడా కృష్ణ ఆనందం. ఇప్పుడు మనం ఆలోచించేది మన ఆనందం, మన బంధువులు, మన మిత్రులు, మన భార్య బిడ్డలు, మన ఊరి వాళ్ళ ఆనందం మనం ఆలోచిస్తున్నాం. అది అశుద్ధమైన కోరిక అన్నమాట. శుద్ధమైన కోరిక ఏంటి? కృష్ణుడు ఎలా ఆనందంగా ఉంటాడు, కృష్ణుడి యొక్క శుద్ధ భక్తులకి ఎలా మనం ఆనందం చేకూర్చగలం, వాళ్ళ ఆనందం కోసం మనమేం చేయగలం అనే కోరిక ఎప్పుడు కూడా ఉండాలి. ఈ రెండింటిలో ఏదో ఒక కోరిక ఉంటుంది. ఏ కోరిక లేకుండా మనం ఉండలేము. కొంతమంది అంటారు ఏ కోరిక లేకుండా ముక్తి, ముక్తి పొందాలి. ముక్తి అనేది కూడా కోరికే కదా. అంటే మనకి ముక్తి రావాలని మనం కోరుకుంటున్నాం, అది మన గురించి ఆలోచిస్తున్నాం, కృష్ణుడి గురించి కాదు కదా. ఈ చివరికి ముక్తిని కోరుకోవడం కూడా ఒక కోరికేనమ్మా. శుద్ధ భక్తులు ముక్తిని కోరుకోరు. మరేం కోరుతారు శుద్ధ భక్తులు? ఎప్పుడు కృష్ణుడి యొక్క సేవ లేదా కృష్ణుడి యొక్క శుద్ధ భక్తుల యొక్క సేవ కోరుకుంటారు. ఎందుకని? వాళ్ళకి సేవ చేస్తే వాళ్ళకి ఆనందం వస్తుంది, కృష్ణుడికి ఆనందం వస్తుంది. కృష్ణుడి యొక్క ఆనందం కోసం మాత్రమే శుద్ధ భక్తుడు ఎప్పుడు కూడా పరితపిస్తూ ఉంటాడు. వాళ్ళకి ఏ విధంగా నేను ఆనందాన్ని ఇవ్వగలను అనేదే ఆలోచిస్తూ ఉంటాడు అన్నమాట శుద్ధ భక్తుడు. అంతేగాని నాలో కోరికలన్నీ నశించిపోవాలి, కోరికలు లేని స్థితిలోకి వెళ్ళాలి అని ఎప్పుడు అనుకోడు. తెలుసు, భక్తులకి తెలుసు అనమాట, మనం కోరికలు లేకుండా రాళ్లలాగా ఎప్పుడు అవ్వలేం. కాకపోతే శుద్ధమైన కోరిక ఉండాలి అంతే. చాలా సులభం ఇది, చూడడానికి చాలా సులభంగా ఉంది కానీ ఆచరించాలంటే చాలా కష్టం అనమాట. ఎందుకని? మనం అనాది కాలం నుండి మనం ఏం చేస్తున్నాం? ఇంద్రియ భోగమే చేస్తున్నాం. మన ఆనందం గురించే వివాహం చేసుకుంటున్నాం, మన ఆనందం గురించి సంతానం, మన ఆనందం గురించి బంధువులు మిత్రులతో కలుస్తున్నాం, చేస్తున్నాం. ఇప్పుడు ఏం చెప్తున్నాం? అవన్నీ వదిలేసి కృష్ణుడి ఆనందం గురించి ప్రయత్నం చేయమని చెప్తున్నాం. కాబట్టి అది కష్టంగా అనిపిస్తుంది అనమాట. ఎందుకని? మనకి అందులో అనుభవం లేదు, దేంట్లో కృష్ణుడి యొక్క సేవలో అనుభవం లేదు. అందువల్లనే మనం ఏం చేయాలి? అనుభవజ్ఞులైన భక్తుల నుంచి మనం వినాలి. వాళ్ళు ఎందుకని ఆనందాన్ని అనుభవిస్తున్నారు కృష్ణుడి సేవలో? ఎందుకంటే మనకి ఇక్కడ దేంట్లో ఆనందం? మనకి సంతానం అంటే మనకి ఒక సంబంధం అనమాట. సంతానంతో, భార్యతో ఒక సంబంధం, మన బంధువులతో ఒక సంబంధం, మిత్రులతో సంబంధం, అనేక సంబంధాలు మనకి ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఈ సంబంధం ద్వారా ఒక ఆనందాన్ని, రసాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి కృష్ణుడితో మనకేం సంబంధం లేదు కదా, మరి ఎలా ఆనందిస్తాం? అందువల్లనే శుద్ధ భక్తులైన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కృష్ణుడితో సంబంధం ఏర్పడుతుంది. అందుకే సంపూర్ణంగా ఎవరైతే సేవలో నియుక్తులై ఉంటారో వాళ్ళకి కృష్ణుడితోటి ఒక సంబంధం అనేది ఏర్పడి ఉంటుంది. ముఖ్యంగా 5 రకాల సంబంధాలు ఉన్నాయి. ఏంటి? శాంతరసం, దాస్యరసం, వాత్సల్యం, సఖ్యం, వాత్సల్యం, మాధుర్యం. ఈ 5 రకాల సంబంధాలు అనమాట. అంటే కృష్ణుడికి ఒక దాసుడిగా కానీ, లేదా కృష్ణుడికి తల్లిదండ్రులుగా కానీ, కృష్ణుడి దగ్గర ఒక ఆవుగా లేదా ఒక చెట్టుగా, కృష్ణుడికి నీడిస్తూ, ఇవన్నీ కూడా జీవులే, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటాయి. అదేవిధంగా కృష్ణుడి యొక్క ప్రియురాలుగా లేదా కృష్ణుడి యొక్క భార్యగా, ఈ విధంగా ఏదో ఒక సంబంధాన్ని భక్తుడు పొందుతాడు అనమాట. ఆ సంబంధం అతనికి ఎప్పుడైతే తెలుస్తుందో అందులో ఒక రకమైన ఆనందం అనేది వస్తుంది కృష్ణుడి నుండి, కృష్ణుడికి సేవ చేయడం ద్వారా. అప్పటి నుండి అతను ఏం చేయడం మొదలు పెడతాడు? ఈ ఆనందం అనుభవించడం మొదలు పెడుతూ ఉంటాడు. అందువలన ఆ క్షణం నుంచి ఎప్పుడైతే కృష్ణుడితో మనకున్న సంబంధం అనేది అర్థమైపోతుందో భక్తుడికి, శుద్ధ భక్తుడికి, అతను ఇంకా బాహ్యమైన విషయాల నుండి ఆనందం పొందడానికో లేదా ఇంకా ఏ విధమైన భౌతిక కోరికలు అనేవి ఉండవు ఇంకా అతనిలో. అతనికి కృష్ణుడి పట్ల సంబంధం చాలా సన్నిహితంగా అర్థమవుతున్న కొద్దీ బాహ్యమైన విషయాలు, బాహ్యమైన కోరికలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. మొదట్లో మనకి చాలా ఎక్కువగా ఉంటాయి జపం చేయడం మొదలుపెట్టినప్పుడు ఇవన్నీ. కానీ మనం భక్తిలో ఎక్కువ సమయాన్ని మనం భగవంతుడి సేవ కేటాయిస్తున్న కొద్దీ ఏమవుతాయి? ఇంకా బాహ్యమైన విషయాల పట్ల ఆసక్తి, రుచి కానీ ఏమీ ఉండదు. ఎందుకు కారణం? ఎందుకంటే ఆ భక్తుడికి కృష్ణుడితో ఉన్న సంబంధం అనేది అర్థమవుతూ ఉంది. పూర్తిగా అర్థమైనప్పుడు ఇంకా పూర్తిగా బాహ్య విషయాలను పట్టించుకోడు అన్నమాట. బాహ్య విషయాలు ఎలా ఉన్నా, అంటే ఎండ, వాన, గాలి, సుఖం, దుఃఖం, రకరకాలు ఏవున్నా కానీ అతనికి ఏమీ వీటి పట్ల చలించడు. ఎందుకని? అతనికి తెలుసు ఈ శరీరం తాత్కాలికమైంది, ఈ శరీరం వదిలేసిన పెమ్మట నేను కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణుడి యొక్క సేవలో శాశ్వతంగా ఉంటాను. నాది ఏదైతే సంబంధం ఉందో ఇప్పుడు అర్థమైంది, ఆ సంబంధంలో నేను ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండగలనని అతనికి తెలుసు. అలా కాకుండా ఉన్నవాడు ఏంటి? ఈ యొక్క అంటే నిత్యంలో యోగాన్ని నిత్యంలో ఏం చేస్తారు, యోగమును నిత్యం యొక్క చివరి మెట్టును చేరటకు ముందు యాంత్రికమైన విధానం ద్వారా విషయ వాంఛల నుండి బయటపడటకు యత్నించవలసి ఉండును. అలాంటి అనుభవం లేనివాడు, అట్టి అనుభవం ఏంటి, కృష్ణుడితో తనకి ఉన్న సంబంధం అనుభవం లేనివాడు యాంత్రికంగా ఈ విషయాల నుంచి బయటపడడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటాడు. అందుకనే ఈ రోజుల్లో చూడండి, రకరకాల ధ్యాన యోగాసనాలు ఇవన్నీ వేసి శాంతిని పొందుదామని, ఇవన్నీ యాంత్రిక మార్గాలు. సహజమైన మార్గం ఒకటే జీవుడికి, ఏమిటది, కృష్ణుని సేవిస్తూ ఉండడం, కృష్ణుడి సేవ చేయడం లేదా కృష్ణుడి యొక్క శుద్ధ భక్తులు సేవ చేయడం మాత్రమే సహజమైంది. మిగతావన్నీ కూడా యాంత్రికమైనవి, కృత్రిమైనవి మాత్రమే. ఆ యాంత్రికమైనవి పద్ధతులు ఎప్పుడు కూడా ఆత్మకి ఆనందాన్ని ఇవ్వలేవు. ఆత్మకి ఆనందాన్ని ఇచ్చేది సహజమైన పద్ధతి ఏంటది, కృష్ణుడికి సేవ చేయడం, కృష్ణుడితో సంబంధాన్ని ఏర్పరచుకోవడం, ఆ సంబంధంలో వచ్చే రసాన్ని ఆస్వాదించడం. రసో వై సహా, ఎప్పుడు కూడా రసం, ఆనందం అనేది కావాలి, ప్రతి జీవికి కావాలి, కృష్ణుడికి కావాలి, జీవులకి కావాలి. వీళ్ళందరూ కూడా కృష్ణుడి అంశాలు కాబట్టి కృష్ణుడు ఆనందాన్ని అనుభవిస్తున్నాడు, అదేవిధంగా జీవులు కూడా ఆనందాన్ని అనుభవించగలవు. ఎప్పుడు ఎప్పుడైతే కృష్ణుడితో సంబంధం అనేది తిరిగి నెలకొంటుందో, తిరిగి ఏర్పడుతుందో పూర్తిగా అప్పుడు. కానీ మొదటి నుంచి, అంటే ఎప్పుడైతే సాధన మొదలుపెట్టినప్పటి నుంచి తిరిగి సంబంధం ఏర్పడే మధ్యలో అనేక కష్టాలు వస్తుంటాయి. కానీ వాటిని ఏమని చెప్తున్నాడు కృష్ణుడు, రెండో అధ్యాయంలో చెప్తున్నాడు, ఆ కష్టాలన్నింటినీ ఓర్చుకుంటూ ముందరకెళ్ళాలి అని చెప్తున్నాడు. అంతేగాని కష్టాలు మధ్యలో వచ్చేసినాయి కాబట్టి మళ్ళీ పూర్వం ఏదైతే ఇంద్రియ భోగం ఉందో దానికే వెళ్ళకూడదు. అది ఎలాంటిదంటే, మనకి ఏదైనా ఒక డిగ్రీ కానీ, ఒక పట్టానో, ఏదో ఒక పదవో కావాలంటే కావాలని మనం కోరిక మొదలైంది. ఆ కోరిక మొదలైన దగ్గర నుంచి ఆ కోరిక పూర్తయ్యే వరకు అనేక కష్ట నష్టాలను ఓర్చుకుంటారు అందరూ. ఓర్చుతారా లేదా? ఓర్చుకుంటారు. అదేవిధంగా ఇప్పుడు మన యొక్క సహజమైన స్థితి కృష్ణుని సేవించడం అని తెలిసినప్పుడు ఆ స్థితికి, అంటే చివరి లక్ష్యం చేరుకునే వరకు అనేక కష్ట నష్టాలు, ఒడిదుడుకులు, ఇవన్నీ మనం చేసుకున్న పూర్వజన్మ కర్మ వలన మనం అనుభవిస్తాం. అంత మాత్రానికి విచలితులు అవ్వకూడదు, అంటే భ్రమ గురయ్యి ఇది సరైనది కాదని అనుకోకూడదు అన్నమాట. ఎందుకని, ఎవరైతే ఆత్మసాక్షాత్కారం పొందున్నారో శుద్ధ భక్తులు, వాళ్ళు చెప్తున్నారు దీంట్లో ఇటువంటి వస్తాయి కాబట్టి మీరు విచలితులు అవ్వకూడదు, భ్రమ గురి అవ్వకూడదు, కాబట్టి విశ్వాసంతో ముందుకు నడుస్తూ ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సుఖాలు, భౌతికమైన సుఖాలు వచ్చినప్పుడు కూడా ఉబ్బిపోయి ఇవన్నీ వదిలేయకూడదు. ఇంకేంటి మనం సుఖంగా ఉన్నాం, అది కూడా తాత్కాలికమే, భౌతికమైన సుఖం కూడా. కాబట్టి ఎవరైతే ఈ సంబంధాల్లో ఉంటారో, కృష్ణుడితో సంబంధం తెలుసుకుని ఉంటారో, వాళ్ళకి ఇదే శరీరంలో ఇక్కడే ఉన్నప్పుడు ఆనందంగా ఉంటారు. అందుకని వాళ్ళకి బాహ్యమైన విషయాలు, బాహ్యమైన భౌతికమైన కోరికలు ఉండవు. ఇంద్రియ భోగంలో వాళ్ళు నిమగ్నం అవ్వరు, ఇంద్రియ భోగం వాళ్ళు ఎప్పుడు ఆశించరు, అదేవిధంగా వాళ్ళు చేస్తున్న పనికి ఫలితాన్ని కూడా భగవంతుని ఆశించరు. వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడి నుంచి కోరుకునేది ఒకటే, ఎప్పుడు కూడా కృష్ణుడి యొక్క సేవలో ఉండాలి అని మాత్రమే కోరుకుంటారు శుద్ధ భక్తులు. ఆ విధంగా వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండగలరు. అలాగే ఎవరైతే ఉండరో వాళ్ళు ఏం చేస్తూ ఉండాలి, కృష్ణుడి సేవలో లేకపోతే రెండే ఉన్నాయి ఇక్కడ, కృష్ణుడి సేవ, రెండోది మాయ సేవ, అదే ఇంద్రియ భోగం. అంటే మాయనైనా సేవించాలి, అంటే ఇంద్రియ భోగం చేయాలి, మన యొక్క కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ దుఃఖాన్ని అనుభవించాలి, లేదా కృష్ణుడికి సేవ చేయాలి. కాబట్టి ఎవరైతే కృష్ణుడి సేవలో లేరో వాళ్ళందరూ కూడా మాయ సేవలో ఉన్నట్లే. ఎంత మోతాదు, ఎంతైతే వాళ్ళు కృష్ణుడి సేవలో ఉన్నారో అంత వాళ్ళు ఈ భౌతిక సంసారం నుంచి అంత మోతాదులో మెల్లగా బయటకు వస్తున్నట్లు, ఎంతైతే కృష్ణుడి సేవలో ఉండరో వాళ్ళు అంత భౌతిక సంసారంలో కూరుకుపోయి ఉన్నట్లు అన్నమాట. కాబట్టి భక్తిలో ముందరకెళ్ళి పూర్తిగా యోగారూఢులు అవ్వాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఈ కర్మ, జ్ఞాన, యోగ, ధ్యాన ఈ యోగాలన్నింటిలో వచ్చే ఫలితాన్ని ఎవరు కూడా ఆశించరు. వాటిలో వచ్చే సిద్ధులు కావాలని కోరుకోరు. అష్టాంగ యోగ సిద్ధులు వస్తాయి ధ్యాన యోగంలో, కానీ భక్తులు అవన్నీ కోరుకోరు. అణిమ, గరిమ, లహిమ, లగిమ ఇటువంటి సిద్ధులు వాళ్ళు కోరుకునేదల్లా ఎప్పుడు కూడా ఒకటే, ఏమిటది, కృష్ణుడి యొక్క అనన్యమైన సేవ, శుద్ధ భక్తి మాత్రమే. సేవలో ఎప్పుడు కూడా నియుక్తులై ఉండాలి అని మాత్రమే వాళ్ళు కోరుకుంటారు, ఇంకేది కోరుకోరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇంక ఏది కోరినా కూడా దుఃఖమే ఎదురవుతుంది. అది ఇంక ఏది కోరినా కృష్ణుడికి ఆనందం లేదు. కృష్ణుడికి ఆనందం ఉందే కేవలం ప్రతి జీవి కృష్ణుడి సేవ చేయడంలోనే కృష్ణుడికి ఆనందం. ఎప్పుడైతే జీవి కృష్ణుడికి సేవ చేస్తుందో ఆ జీవికి కూడా సహజంగా ఆనందం వస్తుంది. అది ఎలాంటిదంటే ఒక భార్య భర్తని ఆనందపరచడానికి ప్రయత్నం చేస్తే భర్త కూడా భార్యకి అన్ని వస్తువులు ఏర్పాటు చేస్తాడు. అలా కాకుండా తన ఆనందం గురించి ఎప్పుడు భార్య ఆలోచిస్తూ ఉంటే భర్త తనకి ఏదైతే భార్యకి కావాల్సిన సదుపాయాల గురించి పట్టించుకోడు అన్నమాట. ఇది కూడా అటువంటిది. హరే కృష్ణ. గ్రంథరాజ శ్రీమద్ భగవద్గీతకి జై, శ్రీల ప్రభుపాదకి జై.